దేవకీ వసుదేవులు బంధ విముక్తులయ్యారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని రెండు చేతులతో ఎత్తుకుని ఇలా వక్షస్థల మీద పెట్టుకున్నాడు. చంటిపిల్లలను పూర్వం చేసేవారు ఇలా అడ్డంగా పెట్టుకునేవారు, అదే అడ్డాలనాడి బిడ్డలంటే. చంటిపిల్లని ఇలా బుధం మీద తీసుకోరు కదా, పెద్దయ్యాక బుధం మీద తీసుకుంటారు. బుల్లి పిల్లలు ఏం చేస్తారు, ఇలా రెండు చేతులతో రొమ్ముకి అడ్డంగా పెట్టుకుంటారు. ఇలా అడ్డంగా పెట్టుకున్న పిల్లల్ని అడ్డాలనాటి బిడ్డలంటారు. పూర్వం సామెత ఉండేది, అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కాదని. ఈ చిన్నప్పుడైతే మనం ఎత్తుకుంటే మన మాట వింటారు వాళ్ళు. గడ్డం వచ్చాకనా అమ్మ లేదు నాన్న లేదు హాయ్ అని ఎవరో కనపడతారో ఆవిడ వెనకాతలు పడిపోతాడు వీడు. అంతేకాక గడ్డం వచ్చాక పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు మాట వినరు, అప్పుడు ఎత్తుకోలేము కూడానండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఎంత పిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ ఎత్తుకుంది, ఇప్పుడు నన్ను ఎత్తుకోమంటే ఎంత కష్టం. ఏదో నన్ను ఎత్తుకోవాలంటే మీలాంటి పెద్దల వల్ల అవుతుంది, కానీ ఎవరు పడితే వాళ్ళు ఎత్తుకోలేరు మాటలా. కాబట్టి అదో సామెత పుట్టింది. ఈ బుజ్జిబాబు గారిని ఇలా చక్కగా వక్షస్థలం మీద బొజ్జో పెట్టుకున్నాడు ఆయన. కొన్ని సినిమాల్లో సరదా కోసం గంప ఒకటి తీసుకొచ్చి ఆ గంపలో ఆయన పెట్టిన ఎత్తి మీద పెట్టినట్టు తీసి చూపిస్తాడే, గంప లేదు బంగాళదుంప లేదు. బిడ్డని కర్రముల రొమ్మునకు అడ్డముగా నిడుచు, ఈ చంటి బిడ్డని రొమ్ములకు అడ్డంగా పెట్టుకున్నాడు ఆయన. ఇంతలో ఆ చెరసాలలోకి ఒక మహానుభావుడు అడుగుపెట్టాడు, ఆయనే ఆదిశేషుడు. అదృశ్య రూపంలో ఆదిశేషుడు వేయి పడగలు గొడుగ్గా పట్టాడు బాబుగారికి. ఎందుకంటే ఈ బాబుగారు ఇప్పుడు బయటికి వెళ్ళాలి, బయట కుంభవృష్టి కురుస్తోంది, వర్షంలో చంటిపిల్లాడు తడిసిపోకూడదు. అందులో పరమాత్మ ఆయన, ఆయన మన భక్తి అనేటటువంటి రసంలో తడవాలి తప్ప ఈ నీళ్లలో తడవకూడదు అనుకున్నాడు ఆదిశేషుడు. అందుకే వెయ్యి పడగలు గొడుగ్గా పట్టాడు. ఇప్పుడు ఈ కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని వసుదేవుడు చెరసాల తలుపుల దగ్గరికి రాగానే తలుపులకున్న తాళములు టిక్కుని లేచిపోయి పక్కకి వెళ్ళిపోయట. మనకు చూడండి మాయాబజార్లో టింగ్ 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 అని గిన్నెలు నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా గిన్నెలు నడిచినట్టుగా తాళములు నడిచి పక్కకి వెళ్ళాయి, తలుపులు తెరుచుకున్నాయి. వసుదేవుడు ఈ తలుపుల్లోంచి బయటికి రాగానే ఆదిశేషుడు తోకతో తలుపులు మళ్ళీ మూసేశాడు. ఇప్పుడు ఈయన చెరసాలలోంచి బయటకు వచ్చాడు. ఆకాశం నల్లని మేఘములతో ఉన్నది, అసలే అది కృష్ణపక్షం. అందున ఆ శ్రావణ మాసం వర్ష ఋతువు, పూర్వం వర్ష ఋతువు అని ఉండేదిలేండి, ఋతువులను ఉండేవి, ఋతువులు వాటి ధర్మములను పరిపాలించేవి. ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో రెండే రెండు ఋతువులు, వేసవి మండు వేసవి, సమ్మర్ సూపర్ సమ్మర్. ఈ రెండు తప్ప వేరే ఋతువులు ఎక్కడున్నాయండి నా మొహం? అసలు వర్షము కురవడం లేదు మాయదారిది. ఇక ఎప్పుడు చూసినా వేడే, డిసెంబర్ నెలలో వేడేమిటి లేకపోతే. ఇదేమో మండు వేసవి, ఏది మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఐదు నెలలు మండు వేసవి, తక్కినవి వేసవి కాలం. భగవంతుడి వల్ల మళ్ళీ మీలాంటి పుణ్యాత్ములు, పరమ పుణ్యాత్ములు, నిష్ఠాగరిష్ఠులు, పరనింద ఎరగనటువంటి వాళ్ళంతా ఇలా పురాణములకు వచ్చి భాగవతం వింటే మళ్ళీ ఋతువులు సక్రమంగా ప్రవర్తిస్తాయని నా నమ్మకం. నిజంగా నేను చెబుతున్నాను, భాగవతం భక్తితో విన్న చోటల్లా అలా కురిసింది. ఇప్పుడు మా పుల్లయ్య గారి బావగారు ఉన్నారు బెంగళూరులో, అశ్వత్థనారాయణ గారు, కదిరి అని వాళ్ళ సొంత ఊరిలో అక్కడ భాగవతం పెట్టించారు. కదిరిలో అసలు వర్షమే లేదండి. అక్కడ భాగవతం జరగగానే కుంభవృష్టి కురిసే సంవత్సరం హాయిగా రెండు మూడేళ్ళు వర్షాలకు ఇబ్బంది, అది నీటికి ఇబ్బంది లేకుండా అయిపోయింది. చాలా ప్రాంతాల్లో చూశాను. అలాగే విరాట పర్వం చెప్పాము చిత్తూరులో, అక్కడికి చిత్తూరుకి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన బెంగళూరులో ఉంటారు. చిత్తూరు మాది చాలా గొప్ప ఊరండి, అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఊళ్ళో వర్షాలు లేకుండా పోయాయండి అంటే హుద్దు హుద్దు తుఫాను వచ్చింది చూసారా, ఆ హుద్దు హుద్దుకు ముందు అక్కడ సప్తాహం చేసాం. ఆ దెబ్బతోటి కొంత హుద్దు హుద్దు కూడా అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏం వర్షం కురిసింది చిత్తూరు జిల్లాలో, అప్పుడు ఒక రెండేళ్ల వరకు వర్షానికి ఇబ్బంది లేకుండా అయిపోయింది. అంటే మనం భక్తితో చేస్తే మాత్రం దాని ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు అందరికీ తెలిసింది భాగవతం విరాట పర్వం ఇలాంటి వాటిని భక్తితో చెప్పేవాడు చెప్పాలి, వినేవాళ్ళు వినాలి, వింటే తగిన ఫలితం ఎప్పుడు వస్తుంది, రాకుండా ఉండదు. అందుకే నేను మిమ్మల్ని మళ్ళీ గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, రోజు మీరు కోరుకోండి, మీకు తోచిన నామం చేయండి. కొందరు నారాయణ అనండి, కొందరు లలితా సహస్రనామంలోని 143 144 శ్లోకాలు చదవండి. పరమాత్మ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, చక్కగా వర్షం కురవాలి అని తలుచుకుని మీరంతా అనుకుంటే ఇవాళ నుంచి వర్షాలు కురుస్తాయి, వాతావరణం చల్లబడిపోతుంది. మన పురాణం జరుగుతున్నప్పుడు మాత్రం కురవకుండా పురాణం అయిపోయిగా కురవాలన్నమాట. మళ్ళీ రాత్రి అంతా కురవడం, పగలు ఆగిపోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఎంత లాభం? ఎంత హాయిగా ఉంటుందో, చల్లగా ఉంటుంది వాతావరణం. మీ మనస్సులు చల్లనివి గనక మీరు తలుచుకుంటే మళ్ళీ వర్ష ఋతువు ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం వస్తుందని నాకు నమ్మకం, కఠోరమైన నమ్మకం. భక్తులకి మీకు శక్తి ఉంది, ఆ శక్తి మీకు తెలియటం లేదు. మీరు మంచి అంటే మంచి, చెడ్డ అంటే చెడ్డ అవుతుంది. భాగవతం వినేవాడికి వాక్శుద్ధి వస్తుంది. అందుకే మీరు తొందరపడి అనవసర ప్రసంగం చెయ్యొద్దు అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు వాడు ఇలాంటి వాట వీడు ఇలాంటి వాట అంటే దానివల్ల పాపం తప్పేం లేదు, వాడు అలాంటి వాడు అవుతాడు. ఇతరుల మీద అభాండాలు ఎప్పుడు చెప్పకండి, చెబితే వినకండి. బయట వాతావరణం అంతా మారిపోయి కుంభవృష్టి కురుస్తోంది. ఈ వర్షంలో వసుదేవుడు చంటిబిడ్డని వెంట పెట్టుకుని బయటకు వచ్చాడు చెరసాల దాటి. నిజానికి ఆ పూట కురుస్తున్న వర్షం మామూలు వర్షం కాదట, కుండతో నీరు పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. దానికే కుండ పోత అని పేరు. పూర్వం కుండలతోటి బిల్డింగుల మీద నుంచి నీరు దెమ్మరించేవారు. కుండతో నీరు పోస్తే కుండ పోత అనమాట. ఏనుగు తన తొండంతో కొడుతూ ఉంటే నీరు ఎంత వేగముగా దడదడ భూమికి వస్తుందో అలా వర్షం కురుస్తున్నది. అటువంటి వర్షంలో వసుదేవుడు చంటి పిల్లాన్ని ఎత్తుకుని బయటకు వచ్చాడు, కానీ ఒక్క చుక్క నీరు ఆయన మీద పడలేదట. ఆయన తెల్లబోయాడు. ఇదేమిటి ఇంత వర్షం కురుస్తుందా? ఇంత వర్షం కురుస్తున్నప్పటికీ నా శిరస్సున నా బాబుగారి మీద మాత్రం ఎక్కడ పట్ల మా చంటాడి మీద? కారణం ఏమిటి అనుకున్నట్ట. ఇదే కృష్ణుడి మహిమ అనిపించింది. ఆదిశేషుడు 1000 పడగలు గొడుగ్గా పట్టిన విషయం ఆయనకి తెలియదుగా కనపట్లేదు, కానీ అదృశ్య రూపంతో వస్తున్నాడు కూడా. ఆహా కృష్ణ, ఎంత మహిమ నీది! నిన్ను నువ్వు కాపాడుకుంటూ నన్ను కూడా కాపాడుతున్నావు, నా మీద ఒక్క చుక్క నీరు పడకుండా చేస్తున్నావు అనుకుంటూ ఈ పిల్లాన్ని వెంట పెట్టుకుని మహావేగంగా యమునా నది దగ్గరకు వచ్చాడు. ఆ యమునా నది వర్ష ఋతువులో ఎలా ప్రవహిస్తుందిట? ఆ సౌరికి తెరువసగి ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశాకాశయగు యమున మును సీతేసునకుపయోధిత్రోవ ఇచ్చిన భంగిన్. గంగానది, యమునా నది, ఈ రెండు నదులు కూడా వర్షాకాలంలో ఆకాశమంతెత్తు కెరటాలతో ప్రవహిస్తాయి. అందులో యమున ఒత్తప్పుడు పెద్దగా నీరుండదు, కానీ శ్రావణ భాద్రపదాల్లో మాత్రం భయంకరమైన సముద్రంలా కనపడుతుంది. పెద్ద పెద్ద కెరటాలతో చాలా వేగముగా వడివడిగా ప్రవాహంతో వెళ్ళిపోతున్నటువంటి యమునా నది శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకొని వసుదేవుడు అక్కడికి రావడంతో అలా రెండుగా చీలిపోయి దారిచ్చింది. ఇక్కడే ఉంది తేడా. ఈ కృష్ణుడు రామావతారంలో సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సముద్ర నాకు దారి అంటే దారి ఇవ్వడం కుదరదు, బ్రిడ్జి కట్టుకో అన్నాడు. దాంతో ఆయన వంతెన కట్టుకున్నాడు. కానీ ఇప్పుడు అవతారం మారింది, రాముడు కృష్ణుడు అయ్యాడు. ఇది సంపూర్ణ అవతారం, ఇది మహిమలతో కూడిన అవతారం. అందుకే బ్రిడ్జి కట్టుకోనలా నది ఇటువైపు ఇటువైపు విడిపోయింది, మధ్యలో నేల ఏర్పడింది. మళ్ళీ ఆ నేల కూడా బురద ఉండాలి కదా. ఇప్పుడు నదిలో నీళ్ళు ఎండిపోతే అడుగుని అవుతుంది, కొంతసేపు బురద ఉంటుంది. బురద కాదట, ఈ మధ్యన బాత్రూమ్ టైల్స్ వస్తున్నాయే, కాళ్ళకి గుచ్చుకునేటటువంటి ముళ్ళుతో ఉన్నటువంటి టైల్స్, అవైతే కాళ్ళు జారవు, బాత్రూంలో జారిపోతున్నారు భక్తులంతానని ఈ మధ్యన బాత్రూమ్ టైల్స్ అని కనిపెట్టారనమాట. ఆ టైల్స్ మీద కాళ్ళు వేస్తే మనం జారకుండా ఉంటామన్నమాట. ఎప్పుడు జీవితంలో కాలు జారడం మంచిది కాదు, అందుకని ఈ మధ్యన ఇలాంటి టైల్స్ కనిపెట్టారు. అలాగా గట్టిగా ఉన్నటువంటి రాళ్ల మీద అడుగు పెడితే కాలు ఎలా జారదో అలా జారకుండా అయిపోయిందన్నారు నది మధ్య. హాయిగా నడిచి అవతల ఒడ్డుకి వెళ్ళాడు. ఆ సమయంలో యోగమాయాదేవి ప్రభావంతో యశోదాదేవి గాఢముగా నిద్రపోతోంది. నందుడు, రేపల్లెల్లో ఉన్న గోపాలకులు అందరూ నిద్రపోతున్నారు. వాళ్ళు వెళ్ళిన కదా, ప్రతి వారిని యోగమాయ పట్టుకుంది, యోగమాయా ప్రభావంతో గుర్రు పెట్టి మరీ నిద్రపోతున్నారట. అప్పుడు శ్రీకృష్ణుడిని పట్టుకొచ్చాడు వసుదేవుడు. ఈ బాలుణ్ణి యశోద పక్కలో పడుకోబెట్టాడు. యశోద కన్న బిడ్డను తీసుకున్నాడు. ఇందాకట్లాగే రొమ్ముకు అడ్డంగా పెట్టుకున్నాడు. మళ్ళీ వెనక్కి ప్రయాణం అయ్యాడు. ఇదంతా కృష్ణుడి యొక్క సలహాయేగా మరి. వనజాక్షుని కొని తెచ్చుట తన సొత కొని పోవుటయును తానెరుగక మూగిన నిద్ర జొక్కియుండెను. వనజాక్షి యశోదరే వసుధాధీశ. శ్రీకృష్ణుణ్ణి తీసుకురావడం, తన పక్కన పడుకోబెట్టడం, తన కూతురిని పట్టుకొని పోవడం, ఇవేవి యశోదకు తెలియవు. ఎందుకంటే మూగిన నిద్ర జొక్కియుండెను, ఆవిడ గాఢంగా పట్టుకుంది నిద్ర, నిద్ర గట్టిగా పట్టుకుంది. అందువల్ల భరించిన నిద్ర వల్ల, ఆవిడని గుర్రు పెట్టి ఉండడం వల్ల, గాఢమైన నిద్రలో ఉండడం వల్ల, తీవ్ర నిద్రలో ఉండడం వల్ల ఇవేం తెలియక నిద్రపోతూనే ఉంది. అందుకే ఆవిడికి తనకు కూతురు పుట్టిందని కానీ, ఈ కూతురు పైకి ఎగిరిపోయిందని కానీ తెలియదు. పాప కృష్ణుడే కొడుకునుకుంది ఆవిడ. ఇప్పుడు ఆయన అమ్మాయి గారిని వెంట పెట్టుకు వచ్చాడు, మళ్ళీ యమున దగ్గరకు వచ్చాడు. ఇందాక కృష్ణుడు ఉన్నాడు కనుక యమున దారిచ్చింది, మరి ఇప్పుడు సాక్షాత్ అమ్ముంది చేతిలో. అమ్మ ఉండడం వల్ల మళ్ళీ యమున రెండుగా చీలి దారిచ్చింది. యమునలోంచి అవతల ఒడ్డుకు వచ్చేసాడు ఆయన. రాగానే యమున అనేది మళ్ళీ ప్రవహించడం మొదలుపెట్టింది. యథాప్రకారంగా జైల్లో ప్రవేశించాడు ఆయన. జైల్లోకి రావడంతో ఆదిశేషుడు అదృశ్యమైపోయాడు. తలుపులు మూసుకుపోయాయి, తాళాలు యథాప్రకారంగా పడిపోయాయి. ఈయన చేతులకి కాళ్ళకి సంకెళ్ళు పూర్వంలాగే వచ్చి పడ్డాయి. అంటే ఏమి, ఇంత పూర్వం మధ్యలో ఏం జరిగిందో తెలియకుండా పూర్వస్థితి వచ్చేసింది. ఇప్పటిదాకా ఈ పుణ్యాత్ముడు చెరసాలలో అడుగుపెట్టేదాకా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది ఈ చంటిపిల్ల. ఈ చంటిపిల్ల కేవలం మౌనంగా ఉంది. కానీ జైల్లోకి రావడంతో నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోవాలనుకుని ఏడవడం మొదలెట్టింది. ఒకటే ఏడుపోయి బాబో బ్యానమని ఏడవడం మొదలుపెట్టింది. అందుకే పోతన గారు అందమైన పదం వాడాడు, ఆవురిని ఏడ్చింది టేకంగా. కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి గట్టిగా ఏడుస్తారు, కొంతమంది ఏడ్చినా తెలియదు, కొంతమంది పెద్దయ్యాక కూడా ఏడుస్తారు, కాకపోతే డైరెక్ట్గా ఏడవచ్చు, ఫోన్లో ఏడవచ్చు, మొత్తం మీద ఏడుపు ఏడిపోయి కదా. అంత బాలిక ఆవురని ఏడ్చు చిరు చప్పుడాలించి వీకన నాక ఇంటి కావలి వారు మెల్కలు చూచి తలుపుల తాళములు తొంటి విధమున నుండ తెలిసి దేవకి నీళ్ళాడి రమ్మురమ్మని భోజ రాజు తోడ. వెంటనే ఈ పిల్ల ఎప్పుడైతే పెద్ద పెట్టుని ఏడవడం మొదలెట్టిందో, ఈ ఏడుపుకి గాఢముగా నిద్రపోతున్న కాపలా వాళ్ళు ఉలిక్కిపడి లేచారు. లేవగానే వాళ్ళు కంగారు పడ్డారు, వరే ఎంత పెద్ద పొరపాటు చేశావురా, ఈ పురిటింటికి కాపలా ఉన్నప్పుడు నిద్రపోకూడదు బాబోయ్ అని హెచ్చరించాడా లేదా కంసుడు? ఎవరన్నా నిద్రపోతే తల తీసేస్తానన్నాడు. ఇప్పుడు మనం ఒళ్ళు మరిచి నిద్రపోయాం అనగానే నిద్రపోతే నిద్రపోయాం, ముందు తలుపులు ఎలా ఉన్నాయో చూడండి అన్నాడు ఇంకోడు. సరే చూశారు వాళ్ళు, తలుపులకి తాళాలు వేసిన వేసినట్టున్నాయి. తాళాలే కాదు గొళ్ళెములు కూడా, తాళము వేసి తిని గొళ్ళెము పరిచి తిని అన్నట్టు కాకుండా గొళ్ళెము ఉంది తాళము ఉంది. అమ్మాయ కొంతలో కొంత నయ్యం. మనము నిద్రపోయిన విషయం పొరపాటున కూడా కంసుడికి ఎవరో చెప్పకండి, చెబితే కంసుడు అందరినీ నరికి బారేస్తాడు అనగానే అబ్బెబ్బే చెప్పకూడదని ఒట్లేసుకున్నారు. ఇప్పుడు కొంతమంది తాళాలు ఇలాగే ఉన్నాయి కనుక ఈ లోపల ఉన్నటువంటి పసివాడు ఎక్కడికి వెళ్ళినట్టు కాదు, మనం దర్జాగా ఉండొచ్చు అనుకున్నారు. కొంతమంది అక్కడే కాపలా ఉన్నారు, మరికొంతమంది పరుగు పరుగున నిద్రపోతున్న కంసమహారాజు గారి భవనం దగ్గరికి వెళ్ళారు. కంసమహారాజా కంసమహారాజా లే లే అన్నారు. అప్పుడు కంసుడు, ఆయన కూడా యోగమాయ ప్రభావంతో తీవ్ర నిద్రలోనే ఉన్నాడండి, మనకు ఒక అనుమానం రావాలిగా, కంసుడు నిద్రపోతుంటే వీపు మీద చెయ్యేసి మరీ లేపారు వాళ్ళు. ఎలా లేపారు అంటే, కంసుడు దేవకీదేవి 8వ గర్భం ధరించినప్పటి నుంచి ఈయన తలుపు వేసుకుని నిద్రపట్లా, నేను తలుపు తీసే పడుకుంటాను, ఎంత రాత్రి అయినా మిట్ట మధ్యాహ్నమైనా అది పగలైనా ఇంకోటైనా ఏ సమయంలో అయినా సరే తలుపులు తీసే ఉంచుతాను, దేవకీదేవి ప్రసవించగానే మీరు రావాలి, నన్ను లేపాల్సిందే, నన్ను వెంటనే లేపకపోతే మిమ్మల్ని అందరినీ మళ్ళీ జీవితంలో లేవకుండా చేస్తాను అని హెచ్చరించాడు. అందుకే వీళ్ళు ఇంత రాత్రి వేళ కంసుడు ఉన్న ఇంటికి వెళ్ళారు. కంసుడు తలుపులు దగ్గరికి వేశాడనమాట, తాళం వేసుకోలేదు. మీరు కూడా తాళాలు తీసే పడుకుందాం అనుకుంటున్నారట, కానీ కాపల వాళ్ళు బదులుగా వానరసైన్యం మీ ఇళ్లలోకి వస్తుందని తలుపులు వేసుకుంటారట విషయం తెలిసింది. అందరి ఇళ్ళు తలుపులు వేసుకుంటారంటే గదుల్లో అనుకున్నాను, ఎందుకంటే కంసుడి యొక్క కాపలా భట్ల కంటే కూడా ప్రమాదకరంగా వస్తున్నారండి కొంతమంది మా దగ్గరికి అని ఒక ఆవిడ పరుసు పట్టుకుపోయారట. ఎవరు పరుసు అండి, పాపం పరుసు పట్టుకెళ్ళారట, మళ్ళీ ఆ పరుసును యథాతథంగా చేతిలో పెట్టారట. చాలా మంచి కోతులు అండి ఇక్కడ చూసారా, ఆ కోతి ఏం చేసింది పరుసు పట్టుకెళ్ళి ఓసారి ఇలా కొరికి మళ్ళీ ఆయనకే ఇచ్చింది. మళ్ళీ ఆయన ఆయన సొమ్ము, సొంత సొమ్ము, ఎక్కడ అక్రమార్జన లేదనమాట. మన సొమ్ము వారికి దక్కిందంటే అలాగే పాపం ఒక భక్తురాలు పరుగు పరుగును వచ్చి ఒక గొప్ప విశేషం చెప్పాలండి గురువుగారు అంది. ఏమిటంటే స్నానానికి ఎడితే కళ్ళజోడు పట్టుకుపోతుంది. ఇదేదో పెద్ద గొప్ప విశేషంలో నాకే చెప్పాలా అంటే విషయం వినండి. ఇక్కడ ఈ కళ్ళజోడు లేకపోతే ఆవిడ బతుకు అధ్వాన్నం. ఆ కళ్ళజోడు లేకపోతే ఆవిడకి పక్కన ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు, మొగుడో తెలియదు, పెళ్ళమో తెలియదు, పక్కన ఉండదు, అన్నం కూడా తెలియదు. అంత కళ్ళజోడు మీద ఆధారపడిపోయిన కళ్ళుట. ఈ కళ్ళజోడు పుచ్చుకుని వెళ్ళిపోగానే ఆవిడకి భయం వేసింది. ఎందుకని మళ్ళీ విజయవాడ వెళ్ళేదాకానో లేకపోతే ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చారో కానీ అక్కడికి వెళ్ళేదాకా కళ్ళజోడు పెంచుకోవడానికి అప్పటిదాకా అసలు రైల్లో కూడా బాత్రూమ్ ఏదో తెలియదు, గోత్రూమ్ ఏదో తెలియదు అండి నాకు. ఈ కళ్ళజోడు తప్ప మరొకట్లేదు. అందుకని నేను నిజంగా గురుభక్తితో పురాణం వినడానికి వస్తే ఈ కళ్ళజోడు తక్కువగాక అందిట. మళ్ళీ ఆ కోతి పట్టుకొచ్చి కళ్ళజోడు ఆవిడ కంటికి పెట్టి వెళ్ళిపోయింది. అందుకని చెప్పడానికి పాపం చచ్చి చెడి మేడ మెట్లెక్కి ఎక్కలేక ఎక్కలేక ఇలా ఇలాగ ఇలాగ వయస్సు మళ్ళీపోయిన యశోదాదేవిలో వచ్చింది పాప. ఇప్పుడు ఈ కంసుడు తలుపుని తీసి ఉంచాడు కదా, ఆ లోపలికి వెళ్ళి నిద్రపోతున్న కంసు దగ్గరికి వెళ్ళి భోజరాజ దేవకీదేవి ప్రసవించింది లే అని తట్టి కుదిపి లేపారు. వాడు ఉలిక్కిపడి లేచాడు. పిశాచంలో ఉన్నట్టప్పుడు వాడు జుట్టు విరబోసుకుని ఊడిపోతున్న పంచితో వాడు ఎలా పడితే అలా ఉన్నాడు. అంత భయంకరంగా ఉన్నాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అందులో వాడికి మధ్య నిద్ర సరిగ్గా పట్టట్లేదు. కృష్ణుడు పుడతాడు చంపుతాడనే భయంతో, ఆ భయంతో తాగుడు ఎక్కువైపోయింది. దానివల్ల కూడా కళ్ళు ఎరిపిక్కేట చింతనిప్పుల్లా. అలా ఉన్నవాడు దేవకి పిల్లవాడిని కన్నదా, అయితే ఆ పిల్లవాడు విష్ణువే, నా ప్రాణానికి మృత్యువు, ఆ మృత్యువుకి మృత్యువునై చంపేస్తాను అని అమాంతంగా పురిటింటికి బయలుదేరాడు. చెరసాల దగ్గరికి బయలుదేరాడు. పోనీ కట్టుకోవచ్చుగా పంచి గట్టిగా, జారిపోతున్న పంచినేమో ఒక చెత్తో పట్టుకున్నట్ట కంగారు. నేను నిజముగా దేవకీదేవి దగ్గరికి వెళ్ళడం ఒక్క పావు గంట ఆలస్యమైతే ఈ పావు గంటలోనూ వాడు మోసం చేసి పారిపోతాడేమో కృష్ణుడు అనుకుని పంచి కూడా పూర్తిగా బిగించి కట్టుకోకుండా ఒక చేత్తో జారిపోతున్న లుంగీని అలాగే పట్టుకుని ఇంకో చేత్తో కత్తి పుచ్చుకుని తూలుకుంటూ మరి పరిగెడుతూ మొత్తం మీద చెరసాల దగ్గరకు వచ్చాడు. ఒరే తలుపులు తాళాలు తీయండి రా అన్నాడు. ఈ కంగారులో వాళ్ళు తాళాలు తీయలేకపోతున్నారు. కంగారులు అసలు తీయలేరు కదా. ఈలోపు చెరసాల బయట ఉన్న అన్నగారిని చూచింది పాపం దేవకీదేవి. వణికిపోయింది. దూరం నుంచి అన్న దగ్గర మొరపెట్టుకుంది. అన్నయ్య ఈసారి నాకు ఆడపిల్ల పుట్టింది, కాపాడండి అన్న. శమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు మన్నన్న చేయుమన్న విలుమాని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవ పోవన్న భవత్సహోదరి కదన్న నిను శరణంబు వేడిదన్న. అన్న నీ కోపాన్ని కాస్త తగ్గించుకో. నీవు మగపిల్లల్ని చంపేవంటే అర్థం ఉన్నది. ఈసారి నాకు ఎందుకో భగవంతుడు చిన్న చూపు చూసో లేక పెద్ద చూపు చూసో ఆడపిల్లనిచ్చాడు. ఈ పర్యాయము నాకు ప్రసవము ద్వారా స్త్రీ వచ్చింది, ఆడపిల్ల వచ్చింది, మగపిల్లాడు రాలేదు. మగపిల్లాడంటే నీ ప్రాణములకు మృత్యువు కాబట్టి చంపావంటే అర్థం ఉన్నది. ఈసారి నాకు ఆడపిల్ల పుట్టింది, మగపిల్లాడు పుట్టలేదు. స్త్రీని చంపడం ధర్మం కాదు. ఈ కోడల్ని, నీ మేనకోడల్ని, నా కూతుర్ని నాకు దక్కనియ్యి. మహాత్ములు పూర్వం ఆడపిల్లల్ని మాత్రం చంపలేదు. స్త్రీలను గౌరవించిన వాళ్ళంతా బాగుపడ్డారు. కాబట్టి ఈ స్త్రీని విడిచిపెట్టు, కీర్తి పొందు, ఉత్తమ గతులకు వెళ్ళు అని ఎన్నో రకాలుగా బతిమాలింది. పుత్రుడు నీ ప్రాణములకు శత్రువు కాబట్టి చంపడానికి ఒక అర్థం ఉన్నది. ఈసారి నేను పుత్రుణ్ణి పొందలేదు, ఈ పుత్రికని కన్నాను. పుత్రీ దానంబు చేసి పోషింపగదే, ఈ అమ్మాయిని నాకు ఇచ్చి నన్ను రక్షించవా అని బతిమాలింది. ఈలోపు వాడు తలుపులు తీసుకు లోపలికి వచ్చాడు. అప్పుడు ఆవిడ కొంచెం కఠినంగానే ఇలా అంది, కట్టా ఆరు గురు కొడుకుల పట్టి వదిల్చితివి, ఆడుపడు చిది కోడల్ నెట్టనగా చంపవలనే కట్టిడివి కదన్నా అన్నా కరుణింపగదే. ఒకళ్ళా ఇద్దర ఆరుగురు కుమారుల్ని పురిటి పాపల్ని చంపేశావు. నేను ఏ జన్మలో ఎవరికే ద్రోహం చేశానో, ఏ శిశు హత్య చేశానో, ఆ పాపం వల్ల నా పిల్లలు ఆరుగురు చచ్చిపోతూ ఉంటే పుత్ర శోకాన్ని అనుభవించాను, పిల్లల్ని కాపాడుకోలేకపోయాను. ఈసారి ఆడపిల్ల పుట్టింది, దీన్ని కూడా చంపాలా? ఈ మేనకోడల్ని విడిచిపెడితే నీకేమైనా నష్టమా? కటికవాడివి కదరా నువ్వు, కషాయివాడు నీకంటే నిజంగా ధన్యాత్ముడు. కషాయివాడు కేవలం ఆహారం కోసం మేకల్ని గొర్రెల్ని చంపుతాడు, కానీ నువ్వు అన్యాయంగా మగపిల్లల్ని చంటి పిల్లల్ని చంపి పాతరేస్తున్నావు. నీకు పుణ్యం ఉంటుంది, ఈ పిల్లని క్షమించి విడిచిపెట్టు. ఈ ఆడు పిల్లని గనక నీవు విడిచిపెట్టావంటే నీకెంతో పుణ్యం వస్తుంది, భగవంతుడు నిన్ను దీవిస్తాడు, నీ వంశాభివృద్ధి కలుగుతుంది, నీకు అపమృత్యువు రాదు అని ఎంతో బతిమాలింది. ఎంత బతిమాలినా చెల్లెల్ని తన్నాడు, కింద పారేశాడు, డొక్కలో తన్నటువంటి బాలింతరాలి పాపం. ఆ చదివినప్పుడల్లా మనసుకు దుఃఖం కలుగుతుంది. తన్ని కింద పారేసి చేతిలో ఉన్న పిల్లాడిని లాక్కున్నాడు. అది పిల్లాడు అనుకున్నాడు, పిల్లాడు కాదు పిల్ల, అయినా వాడికి అనుమానమే. ఈ కృష్ణుడు మాయావి, శ్రీ మహావిష్ణువు తన మాయతో కావాలనే స్త్రీ రూపం ధరించాడు, ఈతడి మాయల గురించి నాకు కొంత తెలుసు నారదుడు పూర్తిగా చెప్పాడు. కాబట్టి పిల్లైనా పిల్లవాడైనా నాకు కోడలైనా లేక మేనల్లుడైనా వీడు విష్ణువే, వీడిని చంపుతాను అని యథాప్రకారంగా అక్కడున్న బండరాయి మీదకి కాళ్ళు పుచ్చుకుని గిరగిరా తిప్పి విసిరి కొట్టాడు. అక్కడ పెద్ద బండరాయి ఉందిగా, ఆ బండరాయి దగ్గరికి పిల్లని తీసుకొచ్చేవాడు. ఈ కాళ్ళు గట్టిగా పుచ్చుకుని గిరగిరా తిప్పి పట్టుకొని రాయి మీద వేసి కొట్టేవాడు అనమాట. ఆ విధంగా చంపేవాడు. ఒక్కొక్కప్పుడు ఆ రాయి మీదకి విసిరి ఇలా కత్తి కూడా పెట్టేవాడు. ఆ కత్తి మీద పడి చీలికలై చచ్చిపోయేవాడు వాడు. ఇప్పుడు ఈ ఆడపిల్లను కూడా అలాగే బండరాయి మీదకి విసిరేశాడు. ఇది మామూలు స్త్రీ అయ్యేసారి ఆ పడుచు, ఆ ఆడు పొడుచు సామాన్యమైన పొడుచు కాదు. వీడు కాళ్ళు పుచ్చుకుని గిరగిరా తిప్పి బండరాయి మీదకి విసురుతుండగానే వీడి చేతుల్లోంచి రువ్వున పైకి లేచిపోయింది, ఆకాశానికి వెళ్ళిపోయింది. ఆకాశంలో అందరూ చూస్తూ ఉండగా సింహవాహనం మీద ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఈ అమ్మాయి చంటిపిల్ల మాయమైపోయి సింహవాహనం మీద అమ్మ దేవత ప్రత్యక్షమయ్యింది. ఈ దేవత ఎలా ఉన్నది? వాహనం సింహం, ఆవిడ మంచి బంగారపు రంగులో ఉంది, పెద్ద బొట్టు పెట్టుకున్నది, 8 చేతులున్నాయి. ఆ 8 చేతులలో విల్లు, బాణం, డాలు, కత్తి, సుదర్శన చక్రం, ఆవిడ చక్రం కూడా సుదర్శన చక్రం లాంటి ఒక చక్రం ఉంటుంది, ఒక శంఖం, ఒక అక్షమాల, జపమాల, తేనె తాగే పాత్ర, ఇలా పట్టుకుని 8 చేతులతో హుంకరించింది. హుం అని ఒక శబ్దం చేసింది. ఆ సింహనాదానికి కంసుడి చెవులు పగిలిపోయినట్టు అయిపోయింది అనమాట. పక్కన వీళ్ళు డబాడబడబా చేస్తుంటే చెవులు పగిలినట్టుగా. ఆ తర్వాత చేతిలో ఉన్న తేనె పాత్రతో తేనె గడగడగడగడ తాగి, ఓరి మూర్ఖుడ, భోజకుల పంసన నృశంస కంస, ఎంత దుర్మార్గుడు రా నువ్వు, నువ్వు చేసిన పాపాలు ఒకటా రెండా? తెంపరి వై పొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని గొర్రెల చంపితి వంతనై నవ్వు ప్రశాంతి వహింపకరాల మీద నంబెంపితి విసిరో ఇది వీరమే నా సరసం జనిల్చి నిన్ చంపిడి వీరుడొక్క దశ సత్క్రియ నొందెడివాడు దుర్మతి. ఓరి దుష్టబుద్ధి, నీవు అహంకారివి, వెనక ముందు చూడకుండా మహాపాపాలు చేశావు. దేవకీదేవి కన్న బిడ్డలు చంటి పాపల్ని, 6 పురిటి పాపల్ని చంపావు. దేవకీదేవి కన్న బిడ్డలు చిన్న పిల్లల్ని ఏమాత్రం కనికరం లేకుండా సంహరించావు. పోనీ ఎక్కడితోనే శాంతి పొందాలిగా. కొంతమంది పిల్లల్ని చంపాక అయ్యో శిశుహత్య చేస్తున్నాం, ఇంకా శిశుహత్య ఎందుకు అని కొంత ఉపశాంతి పొందాలి. అలా ఉపశాంతి పొందక ఆడపిల్లని చంపడానికి సిద్ధపడతావట్రా? స్త్రీని చంపడం మహాపాపం. స్త్రీలను చంపడం, స్త్రీల మనస్సులకు బాధ కలిగించడం, ఇది మహాపాపం. శాస్త్రాల్లో అందుకే పూర్వకాలంలో దసరా రోజుల్లో భార్యను పూజించే ఒక ప్రక్రియను తెలుసుగా మీకు. ఆడవాళ్ళని వాళ్ళ చేత చాకరీ చేయించుకుని వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటామండి? పురాణం మధ్యలో అప్రస్తుతం అనుకున్నా నేనేమనుకోను, కానీ ఈ ప్రపంచంలో స్త్రీ చేసేటటువంటి మహత్తర కార్యక్రమం మానవ మాత్రుడు ఎవడూ చేయలేడు. ఈ దౌర్భాగ్యపు శరీరాలు, మనలాంటి ఈ తోలు శరీరాలు 9 నెలలు మోస్తున్నారు. ఈ కడుపుతో ఉన్నంతకాలం వీళ్ళకి తిండి సహిస్తుందా? సహించదు పాపం. అందరిలా పనులు చేయలేరు. ఈ పిల్లల్ని కన్నాక ఎన్నాళ్ళు బాధపడతారు? కొంతమంది అయితే యావజ్జీవితం వెన్నుపోసనిప్పుతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి పిల్లల్ని కన్నాక ఇన్ని బాధలు పడి పిల్లల్ని కని యంత్రంలో ఇంట్లో ఉంటూ మిగతా వాళ్ళకి జీతం ఉంటుంది, వాళ్ళకి జీతం ఉంటుంది పాపం, ఈ మొగుడు ఎత్తిస్తే అది పెట్టడం, వాళ్ళు కూడా మధ్యలో ఉద్యోగాలు చేస్తూ ఉండడం, ఇన్ని పనులు చేస్తున్నారు. అందుకే స్త్రీని మొదటి దేవత అన్నారు, మాతృదేవోభవ అన్నారు, కానీ పితృదేవోభవ అన్న మొదటి స్థానం తల్లిది. ఇటువంటి తల్లికి, ఈ స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుంది అని దేవతలంతా ఒకసారి అమ్మవారిని అడిగితే, దసరా రోజుల్లో భార్యని కూడా కట్టుకున్న భార్య నీకంటే చిన్నదవ్వచ్చు ఇంకోటవ్వచ్చు, 9 రోజులు పాదపూజ చేస్తే నీకు రుణం తీరుతుంది అంది అమ్మ. అందుకే దసరాల్లో పూర్వం భార్యను పూజించేవారు తెలిసిన, కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు పూసి కుంకం పెట్టి పువ్వులు పెట్టి పూజించేవారు. అది ఒక ధర్మం. అది అలా ఎప్పుడు భార్యను పూజించకుండా నీ మొహం తగలయ్యా రోజు తిడితే ఈ దౌర్భాగ్యుడి మొహం యమకింకరులు తగలబెడతారు. కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చినటువంటి మగవాళ్ళంతా ఇప్పటికే అమల్లో పెడితే పర్వాలేదు, గురువుగారి శిష్యులు కనుక, అమల్లో పెట్టకపోతే కొత్తగా అమల్లో పెట్టండి. అసలు ఆ అవకాశం మాకెక్కడుందండి? ఆవిడే రోజు బడితి పూజ చేస్తుందంటే దానికి నేను ఏం చేయలేను. కానీ వీలున్నంత వరకు భార్యని న్యాయంగా గౌరవించి పూజించడం ఒక ధర్మం. నేను శాస్త్ర ప్రమాణం కుండభద్రలు కొట్టే చెబుతాను. ఎవరైనా ఇలా చేశారా ఈ యుగంలో? రామకృష్ణ పరమహంస పూజించాడా లేదా శారదాదేవిని? మీ కళ్ళ ముందు ఈ మధ్యకాలంలో జరిగింది కదా, ఆయన కూడా 19వ శతాబ్దం వాడే కదా. కాబట్టి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎవడో చంపాడండి అంటే చంపినవాడు మనకొద్దు, పూజించిన వాడిని ఆదర్శంగా తీసుకోండి. అందువల్ల ఎప్పుడు కూడా స్త్రీ హత్య మహాపాపం, స్త్రీని తిట్టడం ఇంకా పాపం, అందున చంటి పాపని చంపడం ఇంకా పాపం. చెల్లెల్ని ఆడపిల్లని ఏడిపించావు, నేను ఆడపిల్లగా పుట్టితే నన్ను కూడా చంపడానికి అడుగులు పుచ్చుకొని విసురుత ఉట్ర దుర్మార్గుడు కూడా ఇది బేరమే, ఇదేమన్నా వీరత్వమా శూరత్వమా? మూఢుడా నువ్వెంత, నీ బతుకెంత, నన్నేం చేయగలవు నువ్వు? నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను, ఇదే నా హెచ్చరిక నీకు. నిన్ను చంపడం కోసం నేను పుట్టినప్పుడే ఒక ఆయన పుట్టవలసిన చోటే పుట్టాడు, సుఖంగా ఇంకో చోట పెరుగుతాడు, వాడి చేతిలో నీకు సావు తప్పదు. సుస్పష్టంగా చెప్పింది ఆవిడ, నా సరసం జనించి నిన్ను చంపిడి వీరుడు ఒక్క దశ సత్క్రియ నొందెడు వాడు దుర్మతి. నిన్ను చంపడానికి పుట్టవలసిన వాడు పుట్టాడు రోయ్, ఎక్కడ పుట్టాడో ఇప్పుడు చెప్పను నేను, టాప్ సీక్రెట్ అది. వాడు హాయిగా పెరుగుతున్నాడు, వాడి చేతిలో నీకు చావు తప్పదు అని హెచ్చరించి, మహనీయ గుణాస్పదయైన ఆ దేవి ఈ మహిళ ఉన్న జనం దుర్గా, కుముద, భద్రకాళి, విజయ, వైష్ణవి, చండిక, నారాయణి, శారద, ఈశాన, అంబిక, మాధవి, కన్యక, చాముండ, అంబిక ఈ నామములతో జనములు తనకు గుడులు కట్టి గౌరవిస్తూ ఉండగా వారి సత్కారాలు అందుకుంటూ అదృశ్యమైపోయింది. ఒక్క క్షణంలో ఉలిక్కి పడిపోయాడు కంసుడు. వాడికి చాలా కంగారు వచ్చింది. 2 కారణములు, అమ్మవారి దర్శనం జరిగింది, దానివల్ల కొంత పశ్చాత్తాపం కలిగింది, పైపెచ్చు పాతవన్నీ గుర్తుకొచ్చాయి, నేనెంత దుర్మార్గుణ్ణి, చంటి పిల్లల్ని చంపాను, చెల్లెల్ని బావని చెరసాల్లో పెట్టి హింసించాను, ఎందుకు చంపాను అంటే దేవకీదేవి అష్టమ గర్భం నాకు మృత్యు అవుతుందని ఆకాశవాణి చెప్పింది, ఆ మాటలు నమ్మాను. తీరా చూస్తే ఇప్పుడు ఆకాశవాణి మాటలు అసత్యమైపోయాయి, దేవకీదేవికి పిల్లాడు కాకుండా పిల్ల పుట్టింది, ఈ పిల్ల కూడా సాక్షాత్ అమ్మవారు అయిపోయింది, ఈ అమ్మవారు ఆకాశానికి వెళ్ళి నన్ను చంపేవాడు ఎక్కడో పెరుగుతున్నాడంది. అంటే నేను ఆకాశవాణి మాటలకు మోసపోయి అన్యాయంగా నా చెల్లిని హింసించాను, బావగారిని ఒక సాధువుని బాధ పెట్టా, అన్నిటికీ మించి నేను చేసిన శిశు హత్యలు అన్నీ నీకావు అని అన్నీ గుర్తుకొచ్చి ఏడ్చేట. కొంతమందికి పశ్చాత్తాపం కలుగుతుంది, పాపం చేశాక పశ్చాత్తాపం పొంది తీరాలి.